ఇన్సర్టరీ గ్యాస్ట్రాలజీ క్లాస్లో వృశ్చిక రాశి గురించి చెప్పుకుందాం. వృశ్చిక రాశి మేషం నుంచి లెక్క పెడితే 8వ రాశి. 8వ రాశి అంటేనే మనకు మన చేతనత్వం ఏదైతే ఉందో మన చేతనత్వాన్ని మర్చిపోవడం, లేకపోతే చేతనత్వాన్ని కోల్పోవడం, దాన్నే ఏమంటారంటే స్పృహ కోల్పోవడం. స్పృహ కోల్పోతే ఏమవుతుంది, మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో ఏమీ తెలియదు, అలాగే కోమాలోకి వెళ్ళిపోవడం. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే శరీరం వదిలేసేయటం. ఆ రకంగా మన కాన్షియస్నెస్లో లూప్ హోల్ ఇన్ ద కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్ డెత్ అంటాడు. అంటే మరణము అంటే ఏంటి అనేది, మరణ రహస్యం అంటే ఏంటి, అసలు మరణం దాని యొక్క సంగతులు ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ వృశ్చిక రాశిలో ఉన్న రహస్యాలు అన్నమాట. ఈ వృశ్చిక రాశి మామూలుగా అయితే 8వ స్థానం లాంగ్విటీ చెప్తుంది. లాంగ్విటీ అంటే అర్థం ద స్పాన్ ఆఫ్ లైఫ్, షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్, మీడియం లేకపోతే బాగా లాంగ్, లేకపోతే అలా ఎటర్నల్గా ఉండిపోతాడు. ఇలాంటివన్నీ కూడా మనం వృశ్చిక రాశి ప్రభావంతో తెలుసుకోవచ్చు. ఆ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటేనే మనలో ఉన్న ప్రాణశక్తి. గ్రహాలని ఎలా అర్థం చేసుకోవాలంటే మనం ఎవరైనా సరే ఇంకొకరికి చెప్పేటప్పుడు నేను నేను అంటూ ఉంటాం. ఆ నేను అనేది సూర్యుడు. నా మనస్సు బాగలేదు, నా మనస్సు బాగుంది, నా మనసుకి తట్టింది, నా మనసుకి ఎలా ఉంది ఇలా ఉంది అంటుంటాం. ఆ మనస్సు చంద్రుడు. నాకు బాగా శక్తి ఉంది, నేను చేయగలను, లేకపోతే నాకు శక్తి లేదబ్బా, నీరసంగా ఉంది ఇలా అంటాం. ఆ శక్తి గురించి మాట్లాడేటప్పుడు అది కుజుడు. అలాగే తెలివితేటల గురించి మాట్లాడుతున్నప్పుడు అబ్బో ఇది చాలా తెలివైన వాడనో లేకపోతే వచ్చి దద్దమ్మనో ఇలా అంటున్నప్పుడు బుధుడు గురించి మాట్లాడుతున్నట్టు. మనలో తెలివితేటలు బుధుడు. అలాగే మనకు వివేకం, ఇది చేయచ్చు ఇది చేయకూడదు, ఇది మంచిది ఇది చెడ్డది ఇలాగ ఆలోచించుకోరే శక్తి ఏదైతే ఉందో దాన్ని ప్రసాదించే ఆయన గురువు. అలాగే ఒకదాన్ని ఆస్వాదించగలిగి, ఒకదాన్ని బాగుంది అనగలిగి, ఒకదాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకోగలిగిన శక్తి ఏదైతే ఉందో అది శుక్రుడు. ఒక మంచి బొమ్మ చూసాం, చూస్తే అబ్బా చాలా బాగుంది, ఆ ఏముంది రంగులు వేయడం, పెన్సిల్తో ముందర స్కెచ్ చేయడం, తర్వాత రంగులు వేయడం, ఏముంది దీంట్లో అనేవాడు ఉంటాడు ఒకడు. వాడికి శుక్రుడు అస్సలు బాగలేదన్నమాట. శుక్రుడు బాగున్నవాడు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించగలడు, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించగలడు, ఆనందించగలడు. అలాగే తర్వాత శని. మన అందరికీ శని అంటేనే భయం, కానీ శని చెప్పేది ఏంటంటే పని చెయ్యి. శని అంటే పని అని అర్థం. శనికి భయపడకూడదు, పనికి భయపడితే శనికి భయపడినట్టే. ఎవరైతే పనికి భయపడి పని చేయకుండా కూర్చుంటారో మెల్లిగా వాళ్ళకి కాళ్ళు చేతులు పట్టేస్తాయి, మెల్లిగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, నడు నొప్పులు వస్తుంది, మిగతా కీళ్ళన్నీ నొప్పి పట్టేస్తుంది. అసలు వీళ్ళకి చిన్న తేడా రాగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఆయన అంటే అసలు కింద కూర్చోకూడదండి మీరు అంటారు. మరి ఎక్కడ కూర్చోవాలా, ఎప్పుడో కుర్చీలోనే కూర్చోవాలి, కుర్చీలో కూర్చుంటే పనులు అవుతాయా. ఇవన్నీ శనికి సంబంధించిన యాక్టివిటీ అనమాట. ఇంకాక మనకు పెద్ద గ్రహాలు రెండు ఉన్నాయి, యురేనస్, నెప్ట్యూన్. యురేనస్ ఏం చేస్తాడంటే మనలో పిట్యూటరీ గ్లాండ్ అని ప్రభావితం చేస్తాడు. పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందంటే మనలో హార్మోని ఏదైతే ఉందో, హార్మోనల్ బ్యాలెన్స్, అది కరెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే థైరాయిడ్ బాగా పనిచేస్తుంది. అలా మొత్తం ఒంట్లో ఉన్న గ్రంథులన్నీ బాగా పనిచేస్తుంది. అలాగే పీనియల్, పీనియల్ గ్లాండ్ గురించి మాస్టర్స్ ఏం చెప్తారంటే ఇంకా మోడర్న్ సైంటిస్ట్కి లేకపోతే డాక్టర్స్కి పీనియల్ గ్లాండ్ గురించి ఏం తెలియదు. అది ఏంటంటే మనిషి బిహేవియర్ గురించి చెప్తుంది పీనియల్ గ్లాండ్, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాడు. సపోజ్ బాగలేదు వాడి బిహేవియర్, వాడిని మార్చాలంటే ఏం చేస్తారంటే గురువులు పీనియల్ గ్లాండ్ని కరెక్ట్ చేస్తారు. చేస్తే వెంటనే వాడు తాగడం మానేస్తారు. హత్యలు చేసేవాడు ఉంటాడు, వాడు హత్యలు చేసే క్రూరత్వంతో ఎగిరిపోతుంది. దారిదోపిడిగా ఉంటాడు, లేకపోతే బుద్ధుడికి దగ్గరికి వచ్చిన అంగుళీమాలుడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు చంపేసి వాడు బొటన వేళ్ళు కోసి ఆ బొటన వేళ్ళని దండగా కూర్చి మెడలో ఎదుగు తిరుగుతుంటాడు. అందుకని వాడికి అంగుళీమాలుడు అని పేరు. అలాంటి భయంకరమైన నరరూప రాక్షసుడు కూడా మారిపోతాడు బుద్ధుడి దగ్గరికి రాడు. అక్కడ జరిగేది ఏంటంటే మనకు దీని మీద పీనియల్ గ్లాండ్ మీద ఉన్న ప్రభావాన్ని వాళ్ళు సరి చేస్తారు. అప్పుడు మనిషిలో ఆ మార్పులు వస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే స్కార్పియో అంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అనుకుంటే కుజుడు మనలో శక్తిని చూపిస్తాడు. ఆ శక్తి మనం మంచిగా వాడతాం, చెడుకు వాడతాం. మంచి కార్యక్రమాలకు వాడుతుంటే తప్పకుండా మనకు డెవలప్మెంట్ ఉంటుంది, చెడు కార్యక్రమాలకు వాడితే ఏమవుతుందంటే పనిష్మెంట్ ఉంటుంది. ఇదంతా కూడా స్కార్పియో జస్ట్ మనం ఇంట్రడక్షన్. ఈ వృశ్చిక రాశిలో ముఖ్యమైన పాయింట్లు రెండు, అదేంటంటే ఆ రెండు అయిపోయిన తర్వాత వేరే పాయింట్ వస్తుంది. కానీ మొదటిది ఏంటంటే భక్తి బాగా అర్జెంట్గా ఫాలో అవుతుంటారు. కొందరు ఉంటారు పూర్వకాలంలో వీర వైష్ణవులు, వీర శైవులు అని, అంటే విష్ణు తప్ప ఇంకెవరు లేరు అంతే ఒప్పుకో, అలాగే శివుడు తప్ప ఇంకెవరు లేరు ఒప్పుకో అని దెబ్బలాడుతుంటారు వాళ్ళు. వీర శైవులు, వీర వైష్ణవులు, అలాగే దాని భక్తి అనగానే ఒక రకమైన ఫెనటిజం. అలాంటి ఫెనటిజంకి సంబంధించి కూడా వ్యక్తులు దీని ప్రభావంలో ఉంటారు, వృశ్చిక రాశి ప్రభావంలో. అలాగే వృశ్చిక రాశి ప్రభావంలో ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే తెలుసుకుంటే ఈ రాశిలో ఉన్న బ్యూటీ అర్థమవుతుంది. అందుకని చెప్తున్నాను వీళ్ళ రాతలు అవి కూడా చాలా తేలుక్కొండి తగిలితే ఎలా ఉంటుంది చురుక్కుడు అలాగ ఉంటాయన్నమాట. అలాగ రాసిన వాళ్ళల్లో ఒక ఆయన గురించి చెప్తారు, ఆయన జార్జ్ బెర్నార్డ్ షా. ఈయన వృశ్చిక రాశి ప్రభావంలో ఉన్నవాడు, బాగా మంచి సాధకుడు కూడా. అలాగే ఇంకోటి ఏంటంటే వృశ్చిక రాశిలో రహస్యం అంతా కూడా ఏం జరుగుతుంది అంటే ఏమీ తెలియదు, మామూలుగా ఉన్నట్టుగా ఉంటుంది తప్ప ఏం జరుగుతుందో ఎవరికి ఏం అంతుపట్టకుండా ఉంటుంది. ఆ రకంగా భక్తి రహస్యం అనేవి ఈ రాశి ప్రత్యేక లక్షణాలు. అలాగే ఈ రాశి ప్రభావం మన మీద మనం బయట ఎక్కడ గమనిస్తామంటే ఎక్కడైతే సూర్యరశ్మి పడదు, ఎక్కడైతే చిమ్మ చీకటి పట్టపగలు కూడా ఉంటుంది అలాంటి చోట. అలాగే ఎప్పుడు కదలకుండా నిశ్చలంగా ఒక రకమైన నాచు పట్టేసి నీళ్ళు ఉంటాయి అలాంటి చోట ఈ వృశ్చిక రాశి ప్రభావం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి అలాంటి పొరపాటున అలాంటి చోట్లు అడవుల్లోనే ఉంటాయి. అలాంటివి అలాంటి అడవిలో ఎవడన్నా ఇరుక్కుపోతే కనుక వాడికి వెంటనే భయం పట్టుకుంటుంది, చచ్చిపోతానని. ఎందుకంటే వృశ్చిక రాశి ప్రభావం మనిషి మీద అంత ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ వృశ్చిక రాశి ప్రభావం వల్ల సృష్టి కార్యక్రమం జరిగే దాంట్లో అంటే మనకు రెండు సృష్టిలు చెప్పుకుంటాం. ఒకటి ఏంటంటే మానవుడి సృష్టి, ఇంకోటి ఈ విశ్వ సృష్టి. ఈ విశ్వ సృష్టిలో పదార్థంలో సంపూర్ణంగా ప్రజ్ఞ మాయమైపోవటం, అంటే ఓ బండరాయి తీసుకున్నాం, ఓ గులకరాయి తీసుకున్నాం, దాంట్లో ప్రజ్ఞ ఏం కనపడదు, అంత పదార్థం అవుతుంది అలాగనమాట. అలాగా ఆత్మ సంపూర్ణంగా కనపడకుండా మాయమైపోయి ఒట్టి పదార్థం మాత్రమే ఉంటుంది. అలాంటి స్థితి వృశ్చిక రాశి ప్రభావం వల్ల వస్తుంది. అలాగే స్పృహ తెప్పిపోవడం, తెలివి తెప్ప పడిపోవడం, అలాగే చివరికి కోమాలో గడిపోవడం, ఇంకా తర్వాత మరణం, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి ప్రభావంలో వస్తుంది. అలాగే స్త్రీ పురుష సంబంధమైన వ్యవహారాల్లో ఎక్కువగా ఇండల్జ్ అయిపోయి వ్యసనంగా మారిపోవడం కూడా ఈ వృశ్చిక రాశి ప్రభావం. ఇదంతా కూడా ఎందుకు అంటే ఇదంతా ఎందుకు అంటే కారణం లేకుండా సృష్టిలో ఇలాంటివి జరగదు కదా. భౌతికమైన స్థితి ఉంటేనే తప్ప భౌతికమైన దేహం ఉండి పదార్థం ఉంటేనే తప్ప ఆ పదార్థాన్ని ఆధారంగా చేసుకొని నెక్స్ట్ తను వ్యక్తి ఎవడైనా సరే సాధన చేసుకోవటానికి వాడిలో ఉన్న ప్రాణమయ కోసం, వాడిలో ఉన్న మనోమయ కోసం, వాళ్ళలో ఉన్న విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం ఇవన్నీ కూడా ఆర్డర్గా పనిచేయాలి అంటే భౌతికమైన ఒక రాయి లాంటి పదార్థం మాత్రమే ఉండి ప్రజ్ఞంత మాయమైపోయిన స్థితి ఏదైతే ఉందో అది ఉండి తీరాలి. కాబట్టి భగవంతుడు సృష్టిలో అది చాలా అవసరం కాబట్టి సృష్టించాడు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం శాస్త్రం ఏం చెప్తుందంటే శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం, శరీరం చాలా ముఖ్యం, ఇది తుచ్చమైనది, ఇది ఏహ్యమైనది, ఇది దీన్ని అంత పట్టించుకోకూడదు, ఇలాంటి మాటలు అనకూడదు. దానికి ఇవ్వాల్సిన డ్యూ రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి. టైంకి స్నానం చేయడం, టైంకి లేవటం, టైంకి అన్నం తినడం, ఆరోగ్యంగా ఉండడానికి భౌతిక శరీరం ఏం చేయాలో ఆ ఎక్సర్సైజెస్లో నడకలో అలాంటివి చేసుకోవడం తప్పనిసరి. వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. మేము మెడిటేషన్ చేస్తున్నామండి, మాకేం రావు అనకూడదు. నెక్స్ట్ జీవిని మనలో మనకు ఒక కథ ఉంది, అదేంటంటే జీవిని సత్యవంతుడిగా అలాగే మృత్యువుని వృశ్చిక రాశిగా సంకేతిస్తారు. ఈ కథ మీకు అర్థమవుతుంది. ఏంటంటే సావిత్రి సత్యవంతుడు కథ అన్నమాట. సావిత్రి అనేది పైనుంచి వచ్చిన దివ్యమైన వెలుగు. ఆ వెలుగు ఏం చేస్తుందంటే ఈ సత్యవంతుడిని పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటానంటే ఎవరు చెప్తారు, నారదుడు చెప్తారు. చేసుకుంటే ఏమవుతుంది, సంవత్సరంలోగా ఆయన చచ్చిపోతాడు అని చెప్తారు. సంవత్సరంలోగా చచ్చిపోయినా పర్వాలేదు, నేను చేసుకుంటానని చెప్పి యముడితో దెబ్బలాడి మళ్ళీ సత్యవంతుణ్ణి పునర్జీవింప చేస్తుంది. ఈ కథ మొత్తం కూడా వృశ్చిక రాశికి సంబంధించింది అన్నమాట. ఒక సంవత్సరం అంటే ఒక జీవితకాలం, ఎంతకాలం బతికితే ఆ మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం ఏం చేస్తారంటే సింబాలిక్గా ఒక సంవత్సరం అంటారు. అలా ఒక సంవత్సరంలో సత్యవంతుడు అంటే జీవి ఆ జన్మలో పుట్టడం చచ్చిపోవడం ఈ మధ్యలో జరిగేదంతా ఒకే సంవత్సరం కింద లెక్క అనమాట. అతను ఏం చేయాలి, తనలో ఉన్న శక్తిని ఆధారం చేసుకొని తను తాను తెలుసుకోవాలి. మనలో శక్తి ఎక్కడ ఉంటుందంటే ఎవరికైనా సరే వాళ్ళ మనస్సులోనే ఉంటుంది శక్తి. గురువుగారు అందుకనే సూర్య విజ్ఞానంలో ఇచ్చారు, మన ఏవ సవిత, సవిత అంటే మనస్సే, సవిత అంటేనే సూర్యుడికే శక్తినిచ్చేది. ఆ భర్గ తేజస్తో ఉండి సూర్యుడి యొక్క శక్తి ఏదైతే ఉందో అది సవిత, అదే మనలో కూడా మనస్సుగా ఉన్నది అని ధ్యానం చేసుకోవాలి. సూర్యుడిలో ఉన్న సవిత అనే శక్తియే నాలో మనస్సుగా ఉన్నది, ఇది అది ఒక్కటే అని ధ్యానం చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మన మనసులో ఉన్న చెడు చెత్త అంతా పోయి మనది కూడా సూర్యుడిలో ఉన్న సవితా శక్తి ఎలాగ పనిచేస్తుందో సరిగ్గా అలాగ పనిచేయటం మొదలెడుతుంది. అది చేసుకుంటూ ఉంటే అర్థమవుతుంది. అలాగా సత్యవంతుణ్ణి యముడి నుంచి రక్షించి పునర్జీవితుణ్ణి చేయటం అనే మొత్తం కూడా ఎలా జరుగుతుందంటే మనలో గురువుగారు గాయత్రి సావిత్రి అని ఇచ్చారు. ఆ గాయత్రి సావిత్రి అనే దాంట్లో గాయత్రి ఏమో ఆధ్యాత్మికమైన ఉన్నతి కోసం మనం దైవీ శక్తుల్ని మనం మన జీవితంలో ఉపయోగించుకుంటాం, అలాగే భౌతికమైన జీవిత సుఖాలకి అదే శక్తి వాడుతున్నప్పుడు దాని పేరు సావిత్రి అని ఇచ్చారు. భౌతికమైన సుఖాలు అంటే పెద్దగా ఉండవు. ఒకటేంటంటే పూర్తిగా ఆరోగ్యం ఉండటం, మనం ఆకలితో బాధపడకుండా ఉండటం, తినటానికి ఉండటం, అలాగే ఉండటానికి ఇల్లు, ఈ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుస్తూ మనిషి తన యొక్క జీవిత గమ్యం ఏంటి, తను తాను తెలుసుకోవటం, అలాగే ఈ సృష్టి మొత్తం రహస్యం ఏంటి, అలాగే మరణ రహస్యం ఏంటి, ఇవి తెలుసుకోవటానికి ఎవరైనా సరే భూమి మీద మనిషిగా పుడతారు. తప్ప వేరేది తెలుసుకోవటానికి ఎవరు పుట్టరు. మనం రకరకాల తెలుసుకుంటాం, ఏంటి కంప్యూటర్ తెలుసుకుంటాం, అది తెలుసుకుంటాం, ఇవన్నీ తెలుసుకుంటాం, తప్ప ఇది మటుకు తెలుసుకోము. ఈ రాశి ప్రభావంలో మనకు ఈ సత్యవంతుడు సావిత్రి కథ ఎందుకు ఏం చెప్తోందంటే జీవిత గమ్యమైన తనను తాను తెలుసుకోవటం ఆత్మజ్ఞానం, అలాగే ఈ సృష్టి మొత్తానికి సంబంధించిన బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి మనిషిని శక్తిని సముపార్జించాలి, శక్తితో కూడి ఉండాలి. అరవిందులు చెప్పింది రైటే, అందుకని నేను కూడా శక్తి సముపార్జన చేస్తున్నాను అని గురువుగారు ఇస్తారు ఆత్మకథలో. దానికి మూడు బీజాక్షరాలు ఉపయోగించుకుంటున్నానని కూడా ఇచ్చారు. హ్రీం హ్రీం క్లీం, హ్రీం సరస్వతి, శ్రీం మహాలక్ష్మి, క్లీం మహాకాళి. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ మూడిటి మూలపుటం ఏదైతే ఉందో, ఆ ముగ్గురినికి మూలపుటం ఏదైతే ఉందో, ఆ అమ్మ ఏకముఖి గాయత్రిగా మాట అందరికీ పరిచయం చేశారు గురువు గారు. అదంతా కూడా మాకు ఆ శక్తి సముపార్జన ఏదైతే ఉందో అది ఈ దీనికి అందరూ వస్తుంది. అలాగే ఈ శక్తి సముపార్జన దాంట్లోనే రహస్యంగా ఎవరికి తెలియకుండా చేసేవి కొన్ని ఉంటాయి, రహస్య క్రతువులు అంటాం వాటిని. అంటే కొన్ని కొన్ని ఉంటాయి ఆ సాధనకు సంబంధించిన వివరాలు ఎవరికి తెలియవు. గురువుగారు కూడా నేను కొన్ని హిమాలయాల్లో చేశాను, అవి మీకు ఎవరికి చెప్పడానికి నాకు పర్మిషన్ లేదు అని చెప్తారు. అలాగే ప్రతి వాళ్ళతో కూడా కొన్ని కొన్ని రహస్యంగా వాళ్ళకి మాత్రమే చేసుకోవడానికి చెప్పే గురువు చెప్పే కొన్ని సాధనలు ఉంటాయి, అవన్నీ కూడా వృష్టికి రాసిన ప్రభావం ఉంటుంది. అలాగే సర్వసంగ పరిత్యాగులయ్యి అడవుల్లో తిరుగుతూ గుహల్లో ఉంటూ తపస్సు చేసి లోక కళ్యాణం కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ వృష్టికి రాసి ప్రభావంలో ఉంటారు. కొండలు, గుహలు, అడవులు, సూర్యరశ్మి పడిన చీకటి కోణాలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వృష్టికి రాసి ప్రభావం. అలాగే సూర్యుడు ఎలాగైతే బయట వెలుగునిస్తున్నాడు, అలాగే సూర్యుడికి ప్రతీక అయిన మనలో ఉన్న నేను అనే వెలుగు మనలో కూడా అక్కడక్కడ పడదు. ఎక్కడ పడదంటే మన మనస్సులో పడదు, మన కోరికల శరీరం మీద పడదు, అంటే డిజైర్ బాడీ మీద పడదు, అలాగే భౌతిక దేహం మీద పడదు. పడదు కాబట్టి అది వృష్టికి రాసి ప్రభావంలో ఉంటుంది, అందుకే దానికి రోగం వస్తుంది, రకరకాల బాధలు వస్తాయి, స్పృహ తప్పడం వస్తుంది, తర్వాత కోమాలోకి అందరూ వెళ్తారని కాదు కోమాలోకి వెళ్ళడం, తర్వాత శరీరం వదిలేయడం, మరణం. మరణ భయం అనేది దీంట్లో మరణం భయం ఉంటేనే మరణం అంటారు తప్ప లేకపోతే అందరూ మరణం అంటారు, శరీరాన్ని వదిలేయటం అంటారు. అలాగా ఈ వృష్టికరాజు ప్రభావం మనలో ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో నాసరు ఏంటంటే, సూర్యుడి కిరణాలు ఎలాగైతే అంతటా పడుతూ ఉంటే వృష్టికరాజు ప్రభావం ఉండదని చెప్పుకున్నాను, అలాగే మనలో నేను 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 అని చెప్పుకుంటున్న ఆ పరమాత్మ యొక్క అంశ జీవుడి యొక్క వెలుగు ఏదైతే ఉన్నది మన మనస్సు మీద పడాలి, మన ప్రాణం మీద పడాలి, మన దేహంలో పడాలి. భౌతిక శరీరంలో 7 ధాతువులు ఉంటాయి, సప్తధాతువుల మీద పడాలి. ఈ 3 శరీరాల్లో కూడా భగవంతుడు వెలుగు పడితే అప్పుడు వృష్టికరాజు ప్రభావంలో అప్పుడు గురువులు కోరుకున్న రోగరహిత జీవితము, జరారహిత జీవితం అంటే వృద్ధాప్యం లేని జీవితం, అలాగే మృత్యువులేని జీవితం అవన్నీ సాధించవచ్చు. అదంతా కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ వృశ్చిక రాశి ప్రభావంలో మనకు కథ వస్తుంది. అదేంటంటే వినత, కద్రువ వాళ్ళ పిల్లలు. అలాగే కద్రువ మోసం చేసి వినతని తన సేవకురాలుగా చేసుకుంటుంది. వినత, కద్రువులు ఇద్దరూ ఒక మునికి భార్యలు, కశ్యపుడు. వాళ్ళిద్దరూ మీకు తెలిసిందే, ఒకళ్ళంటే ఒకళ్ళు ఆ కద్రువకి పడదు వినత అంటే, కానీ వినత మంచిది మీకు తెలిసిన కథ అయినా జస్ట్ టూకీగా చెప్తాను. అప్పుడు ఏం చేస్తారు, ఈ కద్రువకేమో పాములు పుడతాయి, వినతకేమో ఎవరు పుట్టరు పాపం, అలాగా సంవత్సరాలు గడుస్తుంది. ఈ లోపల ఒక పెద్ద గుడ్డు, ఒక పెద్ద గుడ్డు వస్తుంది ఆవిడకి. ఏంటి గుడ్డు ఇలాగా, అందరికీ వాళ్ళ పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు, గుడ్డు పుట్టింది ఏంటి, ఇలా బాధపడుతూ ఉంటుంది. చూసి ఒకరోజు ఏం చేస్తుందంటే వరించలేక దాన్ని పగలగొట్టేస్తుంది. పగలగొట్టేస్తే దాంట్లో ఉన్న తయారవుతున్న పిల్లవాడు తొడల వరకు మాత్రమే తయారవుతాడు. వాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, ఎంత పని చేసావమ్మా, నాకు ఇలాగా ముందరే పగలగొట్టేసావు గుడ్డుని, నేను పూర్తిగా తయారు కాలేదు, అయినా సరే నీకు ఒక ఇబ్బంది కలుగుతుంది, అదేంటంటే నువ్వు ఈ కద్రోకి దాస్యం చేయాల్సి వస్తుంది, సేవకురాలుగా వాళ్ళ ఇంట్లో ఊడిగా పని చేయాల్సి వస్తుంది పని మనుషులకు. కానీ నీకు రెండవ వాడు ఇంకోటి పుడతాడు, అప్పుడు వాడు నిన్ను ఈ దాస్యం నుంచి విముక్తి చేస్తాడు. కానీ ఇక్కడ నీకు చెప్పాల్సింది ఏంటంటే, ఆ గుడ్డును మటుకు ఎట్టి పరిస్థితుల్లో నన్ను పగలగొట్టినట్టు పగలగొట్టవు, వాడు పెరిగి పెద్దయి పగలగొట్టుకు వచ్చినంత వరకు ఆగు అని చెప్తాడు. అప్పుడు వినత ఏం చేస్తుందంటే అది ఓపిక ఆగుతుంది. ఈ లోపల వాడు పుడతాడు, పుట్టిన తర్వాత ఈ కద్రు వినతను ఎలాగైనా సరే తన స్వాధీనం చేసుకోవాలి, తనకు సేవకురాలుగా చేసుకోవాలి పందెం వేస్తుంది. ఇంద్రుడి గుర్రం ఒకటి సముద్రం ఒడ్డును కనిపిస్తుంది, ఉచ్చైశ్రవం అంటాం దానికి. బా ఎంత తెల్లగా ఉంది అంటుంది, లేదు లేదు చిన్న నల్లటి మచ్చుంది చూడు, అది దూరం నుంచి కనిపిస్తుంది, కనపట్టలేదేమో పెద్దదైన కదా నాకంటే నీకు ఏమైనా సైట్ వచ్చిందేమో అంటుంది. ఏం లేదు తెల్లగా ఉందండి, సరే అది పందెం అంటే పందెం, పందెంలో ఓడిపోతే నాకు నువ్వు సేవకురాలుగా పనిచేయాలి బతుకున్నట్టు కాదు అని ఒకళ్ళకొకళ్ళు పందెం వేసుకుంటారు. ఆ రోజుకి చీకటి పడిపోతుంది కాబట్టి సరే మళ్ళీ ఇదే టైంకి వస్తుంది కదా గుర్రం, అప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి ఈ కద్రు ఏం చేస్తుంది, పిల్లకాయలు అందరినీ పిలుస్తుంది, పాములని పిలిచి అందరిని అడుగుతుంది. కొందరేమో రిఫ్యూజ్ చేస్తారు, అసలు మేము అలాంటి పని చేయడం తప్పు, మోసం చేయకూడదు. అప్పుడు శాపం పెట్టేస్తుంది, మీరు అందరూ చస్తారు, యజ్ఞంలో పడి చస్తారు అని శాపం పెట్టింది. అప్పుడు జన్మయజ్ఞుడు చేసిన యజ్ఞంలో వీళ్ళందరూ పడి చచ్చిపోతారు సర్పయాగం. కానీ ఒకడు ఒప్పుకుంటాడు, ఒప్పుకొని నేను చేస్తాలేమ్మా నీకు, ఆ మాత్రం చేయకపోతే ఎలా తల్లి కదా అని వెళ్ళి ఆ గుర్రం తోటను చుట్టుకోండి. అది చూసి దూరం నుంచి చదువుకోండి, నల్లగా చూసినా నల్లగా అయితే నువ్వు నాకు సేవకు రాదు, పని చేయాలి. అప్పుడు ఆ దాస్య విముక్తి చేయాలంటే గరుత్మంతుడు ఏం చేయాలని అడుగుతాడు. నువ్వు వెళ్ళి అమృతం తీసుకురా, అప్పుడు మీ అమ్మను వదిలేస్తాడు. అప్పుడు ఇంద్రలోకం వెళ్ళి ఇంద్రుడి దగ్గర నుంచి అమృతం తీసుకొచ్చి భూమి మీద పెడతాడు. టూకీగా కథ అది ఇంకా ఉంటుంది. ఆ కథలో ఎలాగైతే అమృతం భూమి మీదకు వచ్చిందో అలాగ అమృత తత్వాన్ని భూమి మీదకి దింపాలి అని అనుకునే సాధకుడు ఎవడైనా సరే ఈ కథలో ఉన్న రహస్యాలను బాగా అర్థం చేసుకుని సాధన చేయాలి అని చెప్తారు పరమ గురువులు. అలాంటి దాస్యముక్తి ఏదైతే ఉందో ఆ అమృత భాండం తీసుకొచ్చి తల్లి దాస్యాన్ని విడగొట్టాడు. ఇవన్నీ కూడా మనకు సాధనకి సంబంధించిన విశేషాలు అన్నమాట. గరుత్మంతుడు అంటే ఎంత ఎత్తులో ఎగురుతున్నా కూడా నేల మీదవి చాలా పర్టికులర్గా చూడగల శక్తి ఉంటుంది. సునిశ్చితమైన దృష్టి అంటే సాధకుడికి ఎలా ఉండాలి, సునిశ్చితమైన దృష్టి ఉండాలి. అలాగే రెండోది ఏంటంటే తెలివి ఉండాలి. పదునైన ముక్కు దేనికి గుర్తు అంటే తెలివికి గుర్తు. తెలివి ఉండాలి, సునిశ్చితమైన దృష్టి ఉండాలి. ఈ రెండింటిని ఉపయోగించుకొని ఏ కారణాల వల్ల నేను బద్ధుడనయ్యాను, ఏ కారణాలు నన్ను బంధించి ఉంచుతున్నాయి, ఏ కారణాల వల్ల నేను ఇలాగ సేవకుడిగా ఉండిపోయాను, నేను భగవంతుడి యొక్క కుమారుణ్ణి, అలాంటిది నేను ప్రస్తుతం ఎలా ఉన్నాను, ఎందుకున్నాను అని ఆ సునిశ్చితమైన ఆలోచనతోటి వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుని నెక్స్ట్ ఏం చేయాలి, వివేకాన్ని ఉపయోగించి నెక్స్ట్ ఏం చేస్తే దీంట్లో బయటపడతాం అనేది ఆలోచించుకోవాలి. అక్కడ తెలివితేటలను ఉపయోగించాలి. ఉపయోగించి ఎస్ ఇది మంచిది, అలాగే వివేకాన్ని ఉపయోగించాలి. ఇది ఈ మార్గం మంచిది, ఈ మార్గం మంచిది కాదు, కాబట్టి నేను కోరికలు వెంపడం వెళ్ళి దాస్యంలో ఉండకూడదు, కోరికలు జయించాలి, ఎలా చేయాలి, ఈ రకంగా గరుత్మంతుడి యొక్క వివేకము తెలివి ఈ రెండు లక్షణాలు సాధకుల్లో వృద్ధి చెందించుకొని తనలో తల్లి దాస్యాన్ని విముక్తి చేయాలి. ఎవరికి తల్లి దాస్య విముక్తి అంటే నవ్వుతాం, మా తల్లి దాస్యంలో లేదు కదా అంటాం. దాస్యం అంటే అర్థం సర్వెంట్ మెయిడ్ అనమాట. అలా కాదు, మనలోని ప్రకృతే మనకు తల్లి. మన ప్రకృతి బందీ అయ్యి ఉన్నది ఆల్రెడీ, మన ప్రకృతి బందీ అయింది కాబట్టి ఆ బందీ నుంచి విడిపించాలంటే మన ప్రకృతిని మనం అర్థం చేసుకుని ఏం చేస్తే మన ప్రకృతి పవిత్రమవుతుంది, ఆ తర్వాత ఆ పవిత్రమైన ప్రకృతికి పుట్టిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఏం చెప్పుకున్నాం ఆయన బుద్ధి లోకంలో మనం ప్రవేశించడాన్నే తల్లికి మళ్ళీ పుట్టడం అంటే. కానీ వేరుగా మళ్ళీ ఏమి జన్మెత్తం ఇలాగే కనిపిస్తాం, కానీ మనలో బోల్డర్తో మార్పు ఉంటుంది, మనలో వివేకం బాగా ఉంటుంది. ఈ జీవితం అసలైన జీవితం ఇది కాదు, అసలైన జీవితం ఇంకోటి ఉంది, దాన్ని జీవించాలి, దానికోసమే మనం పనిచేయాలి అనే జ్ఞానం వస్తుంది. అవన్నీ కూడా వస్తాయి. అప్పుడు ఏమిటంటే దానికి గుర్తు మనలో సంకుచితమైన మనస్తత్వం పోతుంది. వీళ్ళే నా వాళ్ళు, వీళ్ళు కాదు అనే మాట పోతుంది. వీళ్ళు బాగుండాలి, వీళ్ళందరూ బాగుండకపోయినా పర్లేదు అనే మాట పోతుంది. వీళ్ళు నశించాలి, వీళ్ళు బాగుపడాలి అనే మాటలు పోతాయి. అలాగా సంకుచిత మనస్తత్వం ఓడిపోతుంది. రెండోది ఏంటంటే పక్షపాత బుద్ధి పోతుంది. పక్షపాత బుద్ధి అంటే వీళ్ళకి ఫేవర్ చేయడం, వాళ్ళకి డిస్ఫేవర్ చేయడం, ఇలాంటి చెడు లక్షణాలన్నీ ఎగిరిపడతాయి. ఈ రెండు కూడా తల్లి దాస్య శృంఖలాలను విడగొట్టడానికి తనలో ఉన్న ప్రకృతిని పరిశుద్ధం చేసి అది భగవంతుడికి సమర్పించడానికి తద్వారా దాస్య విముక్తి అనేది సాధించడానికి ఈ వ్యక్తిలో ఉండే రెండు లక్షణాలు వస్తాయి. అవేంటి, పక్షపాత బుద్ధి పోవటం, అలాగే సంకుచిత మనస్తత్వం పోవటం, ఈ రెండు వస్తాయి. అలాగే ఈ కార్తీక మాసంలో మనకు కార్తీక మాసాన్ని ఎందుకు చెప్పుకుంటాం అంటే వృశ్చిక రాశి అంతా కూడా మనకు కార్తీక మాసంలో బాగా మనకు అందుతుంది. అప్పుడు ఇంద్రకిరణాలు మనందరి మీద పడతాయి. ఈ ఇంద్రకిరణాలు మన మీద పట్టడం వల్ల మనలో స్వార్థము ఇందాక చెప్పుకుని వచ్చిన సంకుచిత భావాలు ఇవన్నీ పోయి మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఈ శరీరము మనస్సు ప్రాణము పరమాత్మకు వాహికగా పనిచేయాలి, అందుకనే ఈ శరీరం ఇవ్వబడింది అని మనం తెలుసుకుంటాం. అది ఇంతవరకు ఈ శరీరం ఎందుకుందంటే మన కోరికలు తీర్చుకోవడానికి, మన యాంబిషన్స్ తీర్చుకోవడానికి, మన లగ్జూరియస్ లైఫ్ చేయాలని అనుకోవడానికి, మన రకరకాల ఆలోచనలన్నీ కూడా ఈ శరీరం ఇంప్లిమెంట్ చేయడానికి ఉంది అని అనుకుంటాం. కానీ ఈ ఇంద్రకిరణాలు ఎప్పుడైతే వృష్టికరాశి ప్రభావంతో మనలో చేరుకుంటాయి, మన సాధన ద్వారా మనం రిసీవ్ చేసుకుంటాం, అప్పుడు గరుత్మంతుని అందరికీ కూడా స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఆ స్వాతంత్రం ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ఈ శరీరము పరబ్రహ్మ యొక్క ఉపకరణము అని అర్థమవుతుంది. దాంతోపాటు ఈ రాశిలో కొన్ని ముఖ్య లక్షణాలు అవేంటంటే, జీవిత గమ్యాన్ని మార్చిపడేస్తుంది. జీవిత గమ్యాన్ని వృశ్చిక రాశి ప్రభావంలో కనుక ఎత్తి వస్తే ఒక్కసారిగా మారిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, సమర్థగురు రామదాస్ గారు ఉన్నారు. సమర్థగురు రామదాస్ గారికి వివాహం చేయాలని వాళ్ళ పెద్దలు అంటే వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అన్నయ్య పెంచుతాడు, వాళ్ళ అమ్మ వీళ్ళందరూ ఈయన వాళ్ళకని చూసి వీడు ఎలాగో అయిపోతాడు, ఎప్పుడు చూసినా జపడుతున్నాడు అని చెప్పి పెళ్లి చేద్దామని చెప్తాడు. పెళ్లి చేద్దామని కూర్చోగానే పెళ్లిపేటల మీద కూర్చుంటాడు. అప్పుడు ఆయన పేరు నారాయణ. పెళ్లిపేటల మీద కూర్చుంటాడు, అవతలేమో పెళ్లి కూతురు కూర్చుంటాడు. అప్పుడు చిన్నపిల్లలకి పెళ్లి చేసేవారు కాబట్టి ఈయనకి 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఒకటి. మధ్యలో తెర అడ్డుకట్టారు. అడ్డుకట్టిన తర్వాత నారాయణ జాగ్రత్త కూర్చో అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పింది. అంత బాగానే ఉంది, ఇంక వెళ్ళైపోతుంది. ఆ క్షణంలో ఏమైంది, ఈ పురోహితుడు మంత్రం చదివే ముందు సావధాన్ అని అరిచేట. సావధాన్ అనగానే ఈయనక ఈ సమర్థగురు రామదాస్ గారి పేరు ఏంటప్పుడు నారాయణ. ఆయనకు అనిపించింది అదే సావధాన్ అంటున్నాడు, ఇప్పుడు నేను తాళి కట్టేస్తే జన్మంతా ఈ అమ్మాయిని పోషించాలి, ఈ శరీరం ఈ మనసు ఇవన్నీ ఇంక ఈ సంసారానికి అంకితం తప్ప రాముడి కోసం కాదు, నేను ఇప్పుడు ఇరుక్కుపోతాను ఎలాగా అని చెప్పి ఒక్క దెబ్బతోటి ఆ పెళ్లిపేట్ల నుంచి లేచి పరుగు పరుగును పారిపోతాడు అడవిలోకి. జీవిత గమ్యాన్ని మార్చే దిశగా అబౌట్ టర్న్, అది వృశ్చిక రాశి. ఒక్కసారిగా అంతవరకు ఊహించని. అలాగే బుద్ధుడి జీవితంలో మామూలుగా బయటికి వెళ్ళాడు సార్, దానికి వెళ్తే ముసలివాడికి అనిపించాడు, ఇదేంటి ఇతను ఇలా ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ బాగా హుషారు మంచి దర్జాగా ఉన్నారంటే దాన్ని ముసలితనం అంటారు. అది ఇంకొంచెం ముందరకు వెళ్ళాడు, రోగంతో ఎవరో బాధపడుతుంది, అదేంటి అంటే రోగంతో బాధపడుతుంది. ఇంకొంచెం ముందరకు వెళ్ళాడు, చచ్చిపోయారు ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు, అందరూ ఏడుస్తున్నారు, ఇదేమిటి అంటే చచ్చిపోయాడు అందుకని ఏడుస్తున్నారు. వెంటనే ఇంటికి వచ్చాడు, రోగమా అదేంటి, తర్వాత ముసలితనం అదేంటి, తర్వాత చచ్చిపోవడం అదేంటి అని గట్టిగా ఆలోచించుకుని ఏం చేశాడు, రాత్రికి రాత్రి రాహుల్ వాడి కొడుకుని, తర్వాత వాళ్ళ ఆవిడని ఇద్దరిని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అబౌట్ టర్న్ అంటే జీవిత గమ్యాన్ని మార్చిపడేసినంత శక్తి చాలా 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 పవర్ఫుల్గా మాకు వృశ్చిక రాశి ప్రభావం వల్ల కనిపిస్తుంది. అలాగే ఒక వ్యక్తిని దీక్షకు తీసుకోవడానికి సిద్ధం చేయటం, దీక్షకు తీసుకోవడానికి సిద్ధం చేయడం అంటే ఏంటి, దీక్షగా చేయటం అంటే ఎవరంటారు వాళ్ళే తీసుకుంటారు దీక్ష, ఎవరెవరు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నావు అంటే అప్పుడు ఏం చేస్తాడు, ఒక ఆయన అదే పని చేసిన ఆయన బాగుంది ఇలా చెయ్యి అని చెప్పి ఆయన ఆశీర్వదిస్తాడు. అలాగా గురువుగారి పని నచ్చి గురువుగారి కార్యక్రమాలు చేయాలి, లేకపోతే ఏ గురువు అయినా సరే ఆ కార్యక్రమాలు చేయాలంటే అలాగే కార్యక్రమాలు చేయడానికి మనిషి మనస్సుని సన్నద్ధం చేసేది ఈ వృశ్చిక రాశి. అలాగే భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు మనసులో ఒక ప్రణాళిక ఉన్నది, ఆ ప్రణాళిక ఇది, దానికి నేను రెస్పాండ్ అవుతాను, సున్నితంగా స్పందించడం, అవన్నీ కూడా ఏంటంటే వృశ్చిక రాశి ప్రభావం వల్ల వస్తుంది. భగవంతుడి ప్రణాళిక ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న ఈ దేహాలన్నీ కూడా లోపభూయిష్టమైనవి, ఈ లోపాలన్నీ పోగొట్టి మన జీవితం దివ్య జీవితం అవ్వాలి, దివ్య జీవనం అవ్వాలి, అలాగే మన జ్ఞానం దివ్య జ్ఞానం అవ్వాలి, అలాగే మన ప్రేమ దివ్య ప్రేమగా మారాలి. ఇప్పుడున్న ప్రేమ ఏంటంటే నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు అని యాసిడ్ పోసేయడం, మొహం మీద కత్తి పెట్టి పొడి చేయడం, లేకపోతే ఇంకా ఏవో చేసేయడం, అలాగా హింస తప్ప అది ప్రేమ కాదు. అలాంటి స్వార్థపూరితమైన చెడు ప్రభావం కలిగిన అనవసరంగా ఉపయోగిస్తున్న ప్రేమ అనే పదం బదులు నిజమైన ప్రేమ అంటే ఏంటో, దివ్య ప్రేమ అంటే ఏంటో, అలాగే అసలైన జ్ఞానం ఏంటి, అందరూ విడిపోయి చూసుకున్నారు, వీళ్ళు వేరు వీళ్ళు వేరు వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వాళ్ళు తెల్లవాళ్ళు వీళ్ళు నల్లవాళ్ళు, వాళ్ళు ఫలానా దేవుని కొలుస్తారు వీళ్ళు ఫలానా దేవుని కొలుస్తారు, అలాగే విడిపోయి విడిపోయి ఉన్నది ఏదైతే ఉందో అదంతా కూడా జ్ఞానము కాదు. ఏది జ్ఞానం అంటే ఇవన్నీ కూడా ఎలా విడివిడిగా కనిపిస్తున్నా, ఈ అందరిలో ఉన్నది ఒక్కడే, ఆ ఒక్కడనే నేను కొలుస్తున్నాను, అందరూ వాళ్ళనే కొలుస్తున్నాడు అనే జ్ఞానం ఏదైతే ఉందో అది దివ్య జ్ఞానం. ఆ వ్యక్తి ఎక్కడన్నా పుట్టచ్చు, ఏ వృత్తి అయినా చేయొచ్చు, ఏ ఉద్యోగం చేసుకోవచ్చు, ఏ కులంలో ఉండొచ్చు, ఏ మతంలో ఉండొచ్చు, కానీ ప్రతి వాళ్ళలో ఉన్నవాడు మటుకు ఒకడే, వాడికి ఏ పేరు పెట్టినా ఆ ఒక్కడే అనే జ్ఞానమే అసలైన జ్ఞానం, అది దివ్య జ్ఞానం. అలాగే దివ్య ప్రేమ. అలాగే ఎప్పుడైతే మనకు ఒక్కడే ఉన్నాడు ఇందరిలో, ఆ ఒక్కడే ఇన్నిట్లోంచి పనిచేస్తున్నాడు అని తెలిసినప్పుడు మనం చేసే పనులు దివ్య కర్మలు అవుతాయి, అలాంటి జీవితం దివ్య జీవనం అవుతుంది. అది గురువులు, అది భగవంతుడు ప్రణాళిక అన్నమాట. దివ్య జీవనము భూమి మీద బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఎక్కడ ఒకళ్ళు ఇద్దరు కాదు, మొత్తం అందరూ అలాంటి స్థితిలో ఉండాలి అనేది ఇప్పుడు గురువుల యొక్క ముఖ్యమైన పని. అందుకని ఈ వృశ్చికరాశి ప్రభావం మన మీద ఇవన్నీ చూపిస్తుంటే ఎప్పుడైనా సరే ఒకటి అడ్డంకి వచ్చిందంటే అది మనల్ని మన మనలో ఉన్న శక్తిని పరీక్షించడానికి భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశం అని తెలుసుకోవాలి. అంతేగాని ఇది విఘ్నమని, ఇది అబ్స్టికల్ అని చెప్పి దీన్ని రావట్లేమని వదిలేయకూడదు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఏంటి అని అనుకుంటుండేవాడిని నేను. ఎందుకు వచ్చింది శ్రమ, బోర్డంత కష్టంతో కూడుకుంది, ప్రాణాలు పోతాయి కూడా. ఈ మధ్య నిన్నటి వరకు ఎవరెస్ట్ అనే ఒక సీరియల్ కూడా వచ్చింది స్టార్ ప్లస్లో. అది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు సాహసం చేయటం అనేది ఈ కుజ రాశి ప్రభావం ఏదైతే మేషం ఉందో వృశ్చిక ఉందో ఈ రెండింటికి కుజుడు అధిపతి. వీళ్ళు చాలా సాహసం చేయగలరు, చాలా చాలా సాహసం చేయగలరు, ప్రాణం పోతే పోయిందిలే అంటారు. అలాంటిది ఎందుకంటే వ్యక్తి పదార్థం మీద సంపూర్ణంగా విజయాన్ని పొందాడు, పూర్తిగా స్వాతంత్రాన్ని పదార్థం నుంచి బయటికి రాగలిగాడు, స్వాతంత్రాన్ని పొందాడు, పదార్థాన్ని జయించాడు అనే దానికి గుర్తు ఏంటంటే ఎవరెస్ట్ ఎక్కడము అని పరమ గురువుల యొక్క ఒక సూచన. కాబట్టి ఎవరెస్ట్ ఎక్కారు, చాలాసార్లు ఎక్కారు, తరచుగా ఎక్కుతున్నారు. ఈ మధ్య తెలంగాణ నుంచి ఒక అమ్మాయి కూడా 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఆ అమ్మాయి కూడా ఎక్కింది. అంత గొప్ప విషయం, అంత చిన్న అమ్మాయి ఎక్కిందంటే చాలా గొప్ప విషయం. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే పదార్థం మీద వ్యక్తి యొక్క ఆధిపత్యం, దాన్ని జయించడం, పదార్థాన్ని జయించడం అనే దానికి గుర్తు అనమాట సింబల్. అలాంటిది ఈ వృశ్చిక రాశిలో మనకు తెలుస్తుంది. ఇంకా మనలో ఉన్న రీజనింగ్ మైండ్ అంటే బాగా ఆలోచించి ఇలా చేయాలి అలా చేయాలి రకరకాల అవన్నీ ఆలోచించి ఈ వృశ్చిక రాశిలో వచ్చే వాటిల్లో టెస్ట్స్, రకరకాల పరీక్షలు ఉంటాయి మనకు, ఆ పరీక్షల్లో నెగ్గాలి. అది గురువుగారి జీవిత చరిత్రలో మొదటిసారి హిమాలయాలు వెళ్తున్నప్పుడు చాలామంది ఆ టైంలో వెనక్కి వచ్చేస్తారు చలికి భయపడి. అలాంటప్పుడు ఈయన చలికి భయపడకుండా తన వివేకాన్ని ఉపయోగించుకొని గురువుగారు రమ్మన్నారని ఈయన హిమాలయాల వైపు వెళ్తున్నారు, అందరు కిందకి దిగి వచ్చేస్తారు. అలాగే అందరూ పెద్ద పెద్ద మూటలు మోసుకొని పైకి వెళ్తుంటే ఈయన అనుకున్నారు ఇంత మూటలు మోయకూడదు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని చాలా వరకు తీసి పడేశారు అతి ముఖ్యమైన ఉంచుకొని. ఇవన్నీ కూడా వివేకాన్ని ఉపయోగిస్తున్నారు అని తెలుసుకోవాలి. అలాగే ఏనుగులు, సింహాలు, పులులు, ఎలుగు బొడుకు ఇవి రకరకాల క్రూర మృగాలు వచ్చినప్పుడు నిశ్చలంగా నుంచునేవాడిని నేను, నాలో ఏ రకమైన భయం లేకుండా మొహం మీద వాటితో నేను ఫ్రెండ్లీగా ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నా సరే అలాంటి భావం పెట్టేసరికి ఏమి నన్ను ఏమి చేయకుండా పక్కన నుంచి వెళ్ళిపోయేవి, గుంపులు గుంపులుగా వచ్చేసేవి, ఏమాత్రం నాలో భయం ఉంది అని తెలిసిన నన్ను చంపేస్తాయి. అలాగా వివేకాన్ని ఉపయోగించి అక్కడ గురువుగారు ఏం చేశారు, తనకి వార గురువు గారు ఎవరు స్వామి సర్వేశ్వరానంద గారు ఏ పరీక్షలు అయితే పెట్టారు వాటిని దిగ్విజయంగా నెగ్గే ఆయన దగ్గరికి చేరుకున్నారు. ఇవన్నీ కూడా మనకు అంత పరీక్షలు రాకపోయినా పరీక్షలు వస్తే అందరికీ వివేకాన్ని ఉపయోగించాలి, వివేకాన్ని ఆశ్రయించాలి. అందుకని వివేకాన్ని ప్రసాదించేది గాయత్రి మాత్రం, అందుకని గాయత్రి మాట్లాడకుండా చేయాలి. ఇదంతా కూడా భౌతిక జీవితం అంతా కూడా పరీక్షల భయంగా కనిపిస్తుంది. అంతా ఎక్కడ చూసినా టెస్ట్, ఎక్కడ చూసినా టెస్ట్, ఏంటి పని అవ్వట్లేదు, ఆ పని అవ్వట్లేదు, పుస్తకలు చూస్తున్నాయి, అంతా పరీక్ష సమయం అండి బాబు, చాలా కష్టం అంటుంటారు. అలాంటప్పుడు వీళ్ళల్లో ఉన్న ఈ వివేకాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా వీళ్ళు అంతిమ విజయం వీళ్ళదే. అందుకని వృశ్చిక రాశిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్రింప్, టెస్ట్, ట్రయల్ అండ్ ట్రింప్, ఈ మూడు ఉంటాయన్నమాట. తర్వాత ఏదైతే మాయ, మాయ అంటే ఉన్నది లేనట్టుగా అర్థం చేసుకోవడం, ఉన్నది లేనట్టుగా అర్థం చేసుకుని బతికే జీవితంలోంచి ఉన్నది ఏమిటి అని తెలుసుకునే వెలుగులోకి మనిషి వస్తాడు. అదంతా కూడా వృశ్చిక రాశి ప్రభావం. నేను ఒక యుద్ధంలో వీరుడు ఎలాగైతే అర్జునుడు ఎలాగైతే యుద్ధం చేసి నెగ్గాడో అలాగే నేను కూడా నాకు వచ్చిన ఈ పరీక్షలన్నింటిలో నెగ్గుతాను అని సాధకుడు అంటాడనమాట. మామూలు వ్యక్తి ఏమంటాడంటే ఏదో అయిపోతుంది ఇంతే, ఈ జీవితం ఇంతేనండి బాబు, ఇంకా ఏదో కాటికి కాడు జాబు కూర్చున్నాం, ఇవన్నీ ఏం అర్థమవుతాయి నాకు అని ఒక రకమైన అక్కర్లేని నిస్సారమైన వేదాంతం మాట్లాడతారు. ఈ వృశ్చికరాజు ప్రభావంలో ఉన్న మామూలు వ్యక్తులు కూడా అంతా మాయండి, ఈ బతుకంతా ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా దగ్గ, ఎక్కడ చూసినా ఇలాంటి ఆలోచించాలి, ఇదే తప్ప ఎక్కడ ఎక్కడ బాగలేదు అని మామూలు వాళ్ళు అంటాడు. అదే కనుక సాధకుడు ఏం చేస్తాడంటే వివేకాన్ని ఉపయోగించుకొని ఈ మాయలోంచి బయటపడతాడు. అసలైన అంతిమ విజయం ఏంటి అది తెలుసుకోవడం, ఇవన్నీ మనకు. ఇంకా ఈ సిరియస్ అనేది ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, మనం సిరియస్ ఎప్పుడు చెప్పుకున్నాం, గ్రేట్ బేర్ అంటే సప్తఋషులు, సిరియస్ ఇంకోటి సప్తమాతృకులు, వీళ్ళ గురించి చెప్పుకుంటున్నప్పుడు ఈ సిరియస్ యొక్క కిరణాలు డైరెక్ట్గా ఈ వృశ్చిక రాశి ప్రభావం మీద మనకు భూమి మీద పడుతుంది. అందుకని కార్తీక మాసం చాలా ఇంపార్టెంట్. మనకు కార్తీక మాసం అంతా కూడా వృశ్చిక రాశిలో ఉంటుంది, వృశ్చిక రాశి అంతా కూడా కార్తీక మాస ప్రభావం. అందుకని కార్తీక మాసంలో చేసేవన్నీ కూడా మనకు సిరియస్ అంటే దత్తమండలం, అక్కడి నుంచి శక్తిదారులు మనకు వస్తాయి. ఇవన్నీ కూడా మనలో ఉన్న ప్రేమతత్వాన్ని సంపూర్ణంగా జాగ్రత్తలు చేస్తాయి. అది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చేసిన తర్వాత ఈ స్కార్పియో ఏం చేస్తుందంటే ఈ వృశ్చిక రాశి ప్రభావం వల్ల ఎప్పుడైతే సాధకుడు తయారవుతాడో అప్పుడు సాధకుడు గురు పరంపరతోటి అనుసంధానం అవడానికి అతను తయారుగా ఉంటాడు అన్నమాట. ఇవన్నీ కూడా వృశ్చిక రాశి మనిషిని ఏమేం చేస్తుంది, మనిషికి భక్తినిస్తుంది, అలాగే రహస్యంగా వాడు చేస్తే సాధనలు వాటికి సంబంధించి చెప్తుంది. ఇవన్నీ అయిన తర్వాత సింపుల్గా అతను అంతిమ విజయాన్ని అందుకునేటట్టుగా శక్తినిస్తుంది. ఇవన్నీ ఇచ్చి గురు పరంపరతో అనుసంధానం అయితే చేస్తుంది. ఇది మనకు వృశ్చిక రాశిలో ఉన్నది. అలాగే ఇంకొంచెం రెండు మూడు మాటలు చెప్పుకొని క్లోజ్ చేసేసుకున్నాం. అదేంటంటే ఈ సృష్టిలో ఉన్న మనం సంకల్పం ఒకటి, తర్వాత దాన్ని ఇచ్ఛాశక్తి అంటారు. ఆ ఇచ్ఛాశక్తి అంటే సంకల్పం, సృష్టి చేయాలని సంకల్పం, తర్వాత దాన్ని ఎలా చేయాలో జ్ఞానం అంతా కూడా అది జ్ఞానశక్తి, ఆ తర్వాత అది చేయటం క్రియాశక్తి, అలాగే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇవన్నీ కూడా మనకు మూడు రాశుల ద్వారా మనకు బయటకు వస్తుంది. ఏంటంటే మేషం ఇచ్ఛాశక్తి, అలాగే సింహం జ్ఞానశక్తి, అలాగే కన్య క్రియాశక్తి. ఇవన్నీ వస్తూ ఉంటే వృశ్చిక రాశి ఎందుకు చెప్పుకుంటున్నాం, వృశ్చిక రాశిలో ముఖ్యంగా ఏంటంటే ఈ సిరియస్ నుంచి వచ్చే కిరణాలు మనం అందుకోగలము. ఆ కిరణాలు అందుకుంటే ఏమవుతుందంటే జ్ఞానశక్తి వస్తుంది, సంకల్పశక్తి మనం తర్వాత అందుకుంటాం. సంకల్పశక్తి ఎక్కడ శంబళ అనమాట. మనం ఎలాగ డెవలప్ అవ్వాలి, మొట్టమొదట మనం సాధన చేసుకుని గురు పరంపరతో అనుసంధానం అవ్వాలి. గురు పరంపరతో అనుసంధానం అవ్వడానికి కావాల్సిన అర్హతను సంపాదించుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్లో శంబళతో అనుసంధానం అవుతాం. అంటే స్కార్పియో ద్వారా గురు పరంపర అనుసంధానం అయ్యి అక్కడి నుంచి శంబళ శక్తిదారులు అనుసంధానం చేసుకుంటాం. శంబళ గురించి మనం చెప్పుకున్నాం, శంబళకి ప్రతీక మనలో ఏం చెప్పుకున్నాం, పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ ఏవైతే ఉన్నాయో అవి మనలో మన శరీరంలో శంబళకి ప్రతినిధులు. ఆ మధ్యలో ఖాళీ మొత్తం భగవంతుడు వెలుగుతో నిండిపోవాలి, అప్పుడు మన జీవనం దివ్య జీవనం అవుతుంది అని చెప్పుకున్నాం. అలాంటి స్థితికి వెళ్ళాలంటే ఊరికే గబుక్కుని వెళ్ళిపోలేడు మనిషి. సాధన చేసి తనలో లోపాలు సరి చేసుకుని తనలో ఉన్న దోషాలు ఏమైతే అన్నీ పోగొట్టుకుని పవిత్రుడవుతూ మెల్లిగా సాధనలో అలా చేసుకు చేసుకు చేసుకోగా అక్కడికి వెళ్తాడు. అది మన ఒక సిలబస్ అనమాట. ఈ సిలబస్లో ఈ వృశ్చిక రాశి మళ్ళీ మొట్టమొదటి చెప్పుకుని ఇక్కడ చెప్తాను, మొద్దు నిద్రపోవడం, ఎక్కడున్నావు తెలియకుండా అలాగ పడిపోవడం ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ వృశ్చిక రాశి ప్రభావమే, తప్పు కాదు. గురువు గారు కూడా చెప్తారు, 2 గంటలు నేను గాఢంగా నిద్రపోయేవాడిని, వర్షం వచ్చి మొత్తం బట్టలు తడిసినా నాకు తెలియలేదు. కాకపోతే ఆ వృశ్చిక రాశి ఏం చేస్తుందంటే ఎప్పుడైతే నిద్రపోతాడో మనిషి తనలో తాను ఉంటాడనమాట. తాను అంటే అర్థం భగవంతుడి యొక్క అంశం, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడు, గాఢ నిద్రపోతున్నప్పుడు. కాబట్టి ఎప్పుడు గాఢ నిద్రకూడదు, గాఢ నిద్రపోయి ఆయనతో కాంటాక్ట్ తెచ్చుకుని మళ్ళీ బయటకు వచ్చి అన్ని పనులు చేయాలి. అది నిద్ర యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అది తెలుసుకుంటూ అలాంటి ఒక యోగ నిద్ర ఏదైతే ఉందో, యోగిక్ స్లీప్, అలాంటిదంతా కూడా మనకు వృశ్చిక రాశి ఇస్తుంది. ఇలాంటి విషయాలు ఇప్పటికీ మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు వృశ్చిక రాశికి సంబంధించి కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ ఫోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ లైట్స్ అదర్స్ మేదల్ ఆఫ్ లవ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్స్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వర్క్స్. మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హామ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ అండ్ ద మాస్టర్స్ స్టాండింగ్ మెయిన్ స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతీణమహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో.